गुरुसाक्षात्परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयो निर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
भारतीय आध्यात्मికత దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఒక విషయాన్ని మాత్రం నిరంతరము మనసులో గుర్తుంచుకోవాలి. మెడిసిన్ చదివాం, మందులు ఇవ్వగలుగుతాం. ఇంజనీరింగ్ చదివాం, కన్స్ట్రక్షన్స్ ప్లాన్ చేయగలిగాం. సాంస్క్రిట్ ఏదో చదివాం, ఆ విషయం గురించి చెప్పగలుగుతాం. కానీ ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో, ఏ విధమైనటువంటి అవగాహన ఉంటే మన జీవితంలో అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందో, ఆ విధమైనటువంటి పరిష్కారానికి మార్గము మన యోగ విద్య తెలుపుతుంది. అది ఎలా తెలుపుతుంది అన్నది తెలుసుకోకుండా అది తెలపటానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకోకుండా మనం సాధనలు చేసుకుంటూ పోతూ ఉంటే నవ్వులు పాలవుతాం. ఇంతవరకు భారతీయత నవ్వులు పాలవటానికి కారణం అదే. కానీ మహేష్ యోగి ఏమని అడ్వర్టైజ్ చేస్తున్నాడు, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరికి రండి. నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, గ్యారంటీడ్ వేదిక్ క్యూర్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఆ గ్యారంటీ ఎవరి ద్వారా ఇస్తున్నాడు? ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళు, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళు, ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ పొందిన వాళ్ళు, వాళ్ళు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు. అది ఎందుకు చెప్పుకొచ్చుకున్నా అంటే నోబెల్ ప్రైజ్ పొందటం గొప్పని కాదు. గొప్ప ఏంటి అంటే మన భౌతిక స్థాయిలో ఏదైనా ఒక విషయంలో మీరు పరమోచ్చ స్థితికి వెళ్తే నోబెల్ ప్రైజ్ వస్తుంది మీకు. వాళ్ళందరూ కలిసికట్టుగా ఏర్పడి ఈ వేద విద్య ద్వారా నిజంగానే అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది అని అంటే మీరు కాస్త ఆలోచించాలి. ఎలా వస్తుంది ఆ సమస్యలకి పరిష్కారము అని, ఏ విధంగా వస్తుంది ఆ సమస్యలకు పరిష్కారము అని. మనకేంటి, రిపీటెడ్గా నేను ఇక్కడ మన వాళ్ళకి చెప్పేది, ఇంకా మన కోరికల్ని ఆపుకోండి, అంతు లేదు వాటికి, ఏమీ అంతుండదు కోరికలకి. స్టాప్ దెమ్. మీరు ఏ విషయంలో అయినా ముందుకు వెళ్ళాలి అంటే అన్ని కోరికలు ఆపుకుని ఆ విషయంలో ముందుకెళ్ళాలి. భౌతిక జగత్తులోనూ అంతే. కానీ యోగ విద్యలో మాత్రము అసలు ఏ ఒక్క కోరిక ఉన్నా మీకు ముందుకు వెళ్ళలేరు. యోగ విద్యకి మీరు పర్ఫెక్ట్లీ అనర్హులు. అది మనం చాలా స్పష్టమైనటువంటి అవగాహనకి వస్తే తప్ప మనల్ని మనం మోసం చేసుకోవటం, ఇతరుల్ని మనం మోసం చేయటం అవుతుంది యోగ విద్య పేరుతో. అంచేత యోగ విద్యని మనం తెలుసుకుందాం. దాన్ని గాయత్రి విద్య అని పేరు పెట్టుకోండి, దైవభక్తి అని పేరు పెట్టుకోండి, క్రిస్టియానిటీ అని పేరు పెట్టుకోండి, నాకేం అభ్యంతరమే. ఎనీ కల్ట్ ఎక్స్వైజెడ్. కానీ కేవలము యోగ విద్య తప్ప ఇంకేమీ అక్కర్లేదు నాకు. కానీ యోగ విద్య నేర్చుకోవాలి అంటే నాకు శరీరం ఉండాలి. శరీరం లేకుండా యోగ విద్య ఎక్కడి నుంచి నేర్చుకుంటాను? దాని కొరకు ఈ శరీరాన్ని నిలబెట్టుకోవటానికి ఏది శరీరానికి అవసరమో, ఏది శరీరం కోరుకుంటుందో కాదు, ఏది శరీరానికి అవసరమో అది మాత్రమే ఇస్తాను. ఈ ఒక్క నియమాన్ని బట్టి సాధకుడి యొక్క ఆహార నియమాలన్నీ మారిపోతాయి. ఇంకా వాడు నిర్ణయించుకోవాలి అది వాడికి ఏది అవసరమో. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఎంత తినాలి ఏమి తినాలి అని చెప్పలేదు. యుక్తాహార, నీకు సరిపోయేదంటే తీసుకో. పాండవులు అడుక్కు తింటున్నప్పుడు నేను కావాలనే ఆ పదాన్ని వాడుతున్నాను నేను. ఇంచేతంటే మన కోరికలన్నీ దుర్యోధనుడివి. జీవించాలి, పేర్లు మాత్రం పాండవుల్లాగా కావాలంటాం, ఎట్లా కుదురుతాయి అవి రెండు? ఏదో ఒకటే కోరుకోండి. దుర్యోధనులాగా బతకాలి అంటే చివరి క్షణం వరకు రాజుగానే బతుకుతారు, అందులో డౌటే ఉంది. తర్వాత చచ్చిపోతారు. పాండవుల్లాగా బతకాలంటే ముందు అడుక్కు తింటాం నేర్చుకోవాల్సి వస్తుంది ఏకఛత్రపురంలో అక్కడ. కానీ యుక్తాహారం గురించి చెప్తూ పాండవులు అడుక్కు తిని తీసుకొచ్చిన దాన్ని కుంతిదేవికి ఇచ్చేవారు. కుంతిదేవికి ఇస్తే ఆవిడ ఏం చేసేది? సగం భీముడికి ఇచ్చేది యుక్తాహారం. భీముడికి అంతకంటే తక్కువ ఇస్తే వాళ్ళకి సరిపోదు. అంచేత మీరు ఎన్ని ముద్దలు తిన్నారు, ఏం తిన్నారు, ఎంత తిన్నారు, ఇది ఇంపార్టెంట్ కాదు. మీకు కడుపు నిండిందా? కడుపు నిండిన తర్వాత బొజ్జలు పెంచుతున్నారా? ఈ గీత ఎవరు గీసుకోవాలి? ఎవరికి వాళ్ళే గీసుకోవాలి. ఆహార నియమాలకి మీరు ఒక్కటి గుర్తుంచుకోండి. అడుగుతూ ఉంటారు, ఏం తినాలి మాస్టర్, మేము ఉల్లిపాయలు తినొచ్చా? నాకు ఈ ఊళ్ళోనే, ఈ వేణుగోపాల నగరంలోనే చాలా అద్భుతమైనటువంటి ఒక అనుభవం వచ్చింది. కిందటి ఎండాకాలంలోనూ ఈ ఎండాకాలంలోనూ నేను వెళ్ళాను. నేను ఉల్లిపాయలు కావాలన్నాను. వాడు నిజంగా షాక్ తిని, అసలు మీరు ఆ షాప్ కీపర్ ఫేస్ చూసి ఉంటే అసలు షాక్ ఎలా తింటారో నాకు అంతవరకు తెలియదు. మనుషులు మాటలతో ఎవరికి అన్నాడు? నాకే అన్న, అంతే ఫినిష్ వాడు. మీరు వెల్లుల్లిపాయలు తింటాడా అని తిరిగి ఊరుకుంటే బాగుంది. అప్పుడు నా వైపు వాడు చూసిన చూపు నేను ఇప్పటికీ మర్చిపోలేను. అందుకే కదా నేను మీకు చెప్తున్నా ఇప్పుడు. ఓ పురుగునో చూస్తాను చూసావా. అంటే ఏంటంటే యోగ సాధన చేస్తే వెల్లుల్లిపాయలు తినకూడదు, అది ఇంతకీ వాడి ఉద్దేశం అని ఊరుకుంటే బాగుంది. పాపం అలా చూస్తే సరేలే, ఏదో దద్దు చూడలేదు, నా వెనకాతల వద్ద చూశాను. మేము 20 ఏళ్ల బట్టి ఉల్లిపాయలు తింటలేదు మాస్టర్ అన్నాడు యోగ సాధకుడు. అదా యోగ సాధన, ఉల్లిపాయలు తినడం మానేయటం. అంటే వెల్లుల్లిపాయలు తినమని నేను చెప్పటం లే, మన స్థాయి ఎంత గొప్పగా ఉందో చెప్తున్నాను యోగ విద్య గురించి. అలహాబాద్లో కుంభమేళా అకేషన్స్లో మీకు ఇంకొక రకమైనటువంటి అద్భుతమైన యోగ సాధకులు కనిపిస్తారు. ఇలా చేయి పైకెత్తి ఉంచాడు వాడు, 20 ఏళ్ల పట్టేవాడు, చెయ్యి ఎండిపోయింది. ఆ కుంభమేళా తర్వాత ఇంకో కుంభమేళా, ఇది 3వ కుంభమేళా సార్. అప్పుడు ఎత్తిన చెయ్య నేను, ఇంతవరకు చేయి కిందే దింపలేదు. ఏమవుతుంది, చెయ్యి అలా పెట్టేస్తే బ్లాక్ అయిపోయింది. ఇంకోటి చెయ్యి దింపలేడు వాడు, వాడు గొప్ప కాదు అది. ఇంకోటి దింపాలన్నా చేయదు కదా అక్కడ, వాడిది విరక్కొట్టి దాని కింద దింపాలి తప్ప, లేకపోతే ఇంక చెయ్యి అక్కడ ఏమైపోతుంది, జామ్ అయిపోతుంది. వాడి చుట్టూ జనం మూగారు, హాత్ ఉఠావో బాబా. హిందీలో దాని అర్థం ఏంటంటే చెయ్యి కెత్తి పెట్టినటువంటి బాబా, వాడు బాబాయ్. మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఇది మన యోగ సాధన యొక్క కొలబద్ద. ఏం తింటాడు ఇది ఈ మత్తులోంచి బయటపడాలి మీరు. అందుకని ఇది రిపీటెడ్గా ప్రతిరోజు మీకు కొంత డోస్ ఇచ్చేది ఏంటి అంటే, దేని గురించి మీరు పట్టించుకోకూడదు దాన్ని పట్టించుకుంటారు. మీరు పట్టించుకోవాల్సింది ఏంటి, ఒక యోగి దగ్గరికి వెళ్తే మీకు ఆత్మశాంతి లభించిందా, మీ సమస్యలు పరిష్కారం అయ్యాయా, అది యోగ విద్య కాదు తంత్ర విద్య, టెక్నాలజీ. తంత్ర అంటే మళ్ళీ ఆ తంత్ర అనుకోకండి, సింపుల్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ తెలుస్తుంటే ఎంత చిన్నవాడైనా ట్యూబ్లైట్ వెలిగించేస్తాడు. వాడికి తెలియాలంటే ఏ వైర్ నుంచి ఏ వైర్ తీసుకురావాలి, ఏ వైర్ని పెడితే లైట్ వెలుగుతుంది అన్నది వాడికి తెలిసిందనుకోండి, లైట్ వెలిగిపోతుంది. అంటే లైట్ వెలిగిపోయిందంటే చాలా గొప్ప. చాలామంది డాక్టర్స్ ఉంటారు, బ్రీదింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళకి చాలా తెలుసు అనుకుంటారు. నిజంగా తెలుసా వాళ్ళకి బ్రీదింగ్ ప్రాసెస్ గురించి? ఆలోచించండి కాస్త జాగ్రత్తగా. టెక్నాలజీ తెలుసు, తంత్రం తెలుసు. ఏదైనా అడ్డంకుంటే మీకు మీకు చేయలేని ఆపరేషన్స్ కానీ మ్యానిపులేషన్స్ కానీ చేయగలరు. కానీ వైఏ మ్యాన్ బ్రీత్, గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది, వెళ్తుంది వస్తుంది, పంపింగ్ ఇన్ పంపింగ్ అవుట్, పంపింగ్ ఇన్ పంపింగ్ అవుట్. ద హార్ట్ కంటిన్యూస్ ఇట్స్ ఫంక్షన్ లైఫ్ లాంగ్, జీవితాంతం. ఇది ఎందుకు జరుగుతుంది, ఇది జరగటానికి వెనకాతలు ఉన్నటువంటి కారణాలు ఏమిటి అని తెలుసుకుంటే యోగ విద్య. అందుకే ఒక యోగి డాక్టర్స్ నయం చేయలేనటువంటి రోగాలను నయం చేస్తాడు. చివరికి అక్కడికి వెళ్తారు నయం కాని రోగాలు వస్తే డాక్టర్లు కూడా. రంజన బాబు గారి గురించి చెప్పాను కదా, ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి మన గుంటూరులోనే ఒక అతనికి పెళ్ళయింది, అత్తవారింటికి వచ్చాడు, పెద్ద ఇంజనీర్. అతని నిందే అక్కడ ఇన్స్టలేషన్ జరుగుతుంది ఇంకా విపన్ రేవి అని చేత కీ మ్యాన్ అతను అక్కడ ఇంజనీర్. సడన్గా బ్రేక్ డౌన్ అయింది ఆపరేటర్స్, సడన్గా ఆపరేటర్స్ బ్రేక్ డౌన్ అవుతే ఫోన్ చేశారు, నువ్వు వచ్చేయాలి, నీకు లీవ్ అది ఏం లేదని. వారం రోజులు బట్టి మేము ట్రై చేస్తున్నాం నీ హెల్ప్ లేకుండా మేము చేయటానికి, ఫారెన్ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిచాం మేము, వీఆర్ అనేబుల్ టు, ఆ ఫాల్ట్ ఎక్కడుందో డిటెక్ట్ చేయలేకపోతున్నాం మొత్తం యంత్రాంగంలో. ఈయన గారు మరి ఇంకా సెలవు క్యాన్సిల్డ్, రంగన్ బాబు గారి దగ్గరికి వెళ్ళాడు చెప్పు రావటానికి. అంతే, నేను వెళ్తున్నాను సార్, మీరు వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్. ఏమీ లేదురా, లోపల నట్టు ఊడిపోయింది, దాన్ని బిగించు, వెళ్ళిరా, అన్నీ అన్నీ సరిపోతాయి. ఇక్కడ కూర్చున్నాడు ఆయన, ఎవడాయినా చదువుకునేవాడు, నీళ్ల కావిడే మోసేవాడు. నీళ్ల కావిడే మోస్తే ఆ రోజుల్లో బ్యాడో ఎంత ఇచ్చావు నాకు కరెక్ట్గా చెప్పారు ఆయన వాళ్ళు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు. పాప ఆయన ఏం చేశాడంటే ఎక్కడ పెట్టుకుంటాడు ఊరు, అది ఏం లేదు, అక్కడ వేప చెట్టు ఏదో ఉంది ఆ పాత గుంటూరులో, అక్కడ పడుకునేవాడు ఆయన. అంచేత తెలుసున్న ఆయన లాయర్ అవడం ఉంటే ఆ లాయర్ దగ్గర ఆ డబ్బు ఇచ్చుకుంటున్నవాట. నీళ్ళ పోసి ఇంటింటికి నీళ్లు పోస్తే ఆ బ్యాడో అనం ఎంతో వస్తే ఒక్కొక్క ఇంట్లోంచి అది ఆ లాయర్ గారికి ఇచ్చేవాట. ఓ 2 సంవత్సరాలు ఎంతో అయ్యాక దేనికో అవసరం వచ్చి అడిగాడు, అసలు నువ్వు నాకు డబ్బు ఎక్కిచ్చావు ఎక్కడ ఇచ్చావు అన్నట్టు ఆయన. మన మానసిక స్థితి చెప్తున్నాను, అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఆ పావులా బేడా కొట్టకపోతే మరి జీవించడం చేత కాదు మనకి. అతను ఏం చెప్పాడు, ఒక స్క్రూ ఏదో లూజ్ అయిపోయింది ఆ పెద్ద మెషిన్లో మీరు తెప్పించిన దాంట్లో, అంచేత అది ఫంక్షన్ చేయటం లేదు, నేను కంగారు పడక్కర్లేదు, ఏ పార్టీకి ఆ పార్టీ పీకక్కర్లేదని చెప్పు అన్నాడు. ఇతనికి ఈయన గురించి తెలుసు కదా, అంచేది అక్కడ వెళ్ళి పెద్ద పోసు కొట్టించాడు, అది పీకాడు అది పీకాడు, కళ్ళు మూసుకున్నాడు, ఆ మెషిన్ అన్నట్ట ఈ మెషిన్ అన్నట్ట, ఆ టెస్ట్ చేయాలని. ఏం చేయలే, తెలుసు కదా ఏమైందో అక్కడ. చివరికి మీరు అందరూ బయటకు వెళ్ళిపోయింది నాకు అర్థమైపోయింది అన్నట్ట, 2 రోజులు టైం కావాలి నాకు, మీరు ఎవ్వరూ లోపలికి రాకండి, డిస్టర్బ్ చేస్తున్నారు, యు ఆర్ డిస్టర్బింగ్ మై కాన్సన్ట్రేషన్. పడుకున్నాడు, భోజనాలు తెప్పించుకున్నాడు, తిన్నాడు, చివరికి స్క్రూ బిగించాడు, స్టార్ట్. ఇంతకీ యోగ విద్య, అది యోగ విద్య. అది ఉందా లేదా యోగి దగ్గర అది పట్టుకోండి మీరు. అంటే స్క్రూ ఊడిపోయిందని చెప్పేస్తే ఆయన యోగేనా, దాని గురించి నేను మాట్లాడటంలే. ద డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, మరి ఆ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ యోగుల దగ్గరికి వస్తుంది అంటే, ఓ ఇంజనీర్ అవ్వాలంటే ఎన్నేళ్ళు చదవాలి, ఓ డాక్టర్ అవ్వాలంటే ఎన్నేళ్ళు చదవాలి, మరి ఒక యోగి అవ్వాలంటే ఎన్ని జన్మలు అన్నది ప్రశ్నించండి మీరు. ఇది ఏదో సంవత్సరాలతో అయ్యేటటువంటిది కాదు. ముందు మీరు ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. అందుకే కేవలము భారతదేశంలోనే పునర్జన్మ కర్మ సిద్ధాంతం అనే రెండు మాటలు ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. లేకపోతే భారతదేశం సనాతన ధర్మం మీద ఆధారపడినటువంటి కొన్ని ధర్మాలు ఉన్నాయి, బుద్ధిజం. భారతీయ ధర్మమే యజ్ఞ యాగాదుల్లో బలులు ఎక్కువ అయిపోయి మేక మాంసం తినాలనుకో మేకను కొయ్యటం పుణ్యం అంటాడు, ఆవు మాంసం తినాలనుకో ఆవు మాంసం తినటం పుణ్యం అంటాడు. ఆటే మాట్లాడేమంటే యజ్ఞం కోసం హింస చేసినా తప్పు కాదనేస్తాడు. అసలు ఆ మాట అర్థం ఏంటి? మీకు చాలాసార్లు చెప్పాను కదా, యజ్ఞం కోసం హింస చేస్తే హింస కాదు అని కాదు అర్థం. అక్కడ ఒకవేళ యజ్ఞం అనేటటువంటి ప్రకరణలో పుస్తకంలో ఎక్కడైనా హింసాత్మకమైనటువంటి పదం పడినా దానికి హింసాత్మకమైనటువంటి అర్థం ఇచ్చుకోకండి, ఇంకొక అర్థం ఉంటుంది దానికి, బలివ్వటం. అంతే మామూలుగా అర్థం ఏంటి బలి ఇచ్చేయటం అంటే? శ్రీషాఫేగా. కానీ బలి అనే పదానికి కాకబలి అంటాం. అంటే ఏం చేస్తాం, కాకిని బలిస్తావా లేకపోతే కాకి తిండి పెడతావా? తిండి పెడతాం కదా కాకి, అర్థమైంది కదా. అంటే బలి అంటే అర్పించటం అని కూడా అర్థం ఉంది, బలిదానం అని అంటూ ఉంటాం కదా, రివర్స్. అంచేత ఎక్కడైనా యజ్ఞయాగాది క్రతువులలో మనకి హింసాత్మకమైనటువంటి పదాలు వస్తే దయచేసి ఆ అర్థం తీసుకోకండి అని వాడు చెప్తే హింస చేయొచ్చు మనం అని మనం మార్చుకోవటం వల్ల అర్థం ఏంటి అంటే యోగం అంటే ఏంటో తెలియకపోవటం వల్ల. అంచేత యోగ విద్య అనేది ఏమని చెప్తున్నాను నేను మీకు, ఒక జన్మలో సాధించగలిగేది కాదు అన్నది ముందు బాగా మీరు గుర్తుంచుకోండి. అది ఒక జన్మలో పూర్తయ్యేది కాదు, అది అనేక జన్మలు పడుతుంది, అనేక జన్మ సంసిద్ధి, అనేక జన్మల సంసిద్ధత ఈ జన్మలో మిమ్మల్ని యోగ విద్య వైపు ప్రేరణిస్తుంది. చాలా కష్టపడ్డారు, ఎంట్రన్స్ టెస్టులు రాశారు, ర్యాంక్ తెచ్చుకున్నారు, డైరెక్ట్గానే ఫ్రీ సీట్ వచ్చేసింది, వచ్చాక చదవటం మానేస్తే ఆవిడ ఏం చేస్తాడు? ఏం చేయలేం కదా. అలాగే అనేక జన్మల సంసిద్ధత వల్ల మీకు ఈ యోగ విద్య గురించి అవగాహన రావటం కానీ, యోగ విద్య గురించి మాట్లాడుకోవటానికి కానీ, యోగ విద్య గురించి కావలసినటువంటి సాధనలు చేయాలి అనేటటువంటి ఒక అవగాహన వచ్చినప్పటికీ కూడా అది తప్ప మిగతా అంతా మనం ఈ జన్మలో చేస్తూ ఉంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఆ కష్టపడి సీటు తెచ్చుకున్నాక ర్యాంక్ తెచ్చుకున్నాక కూడా ఆ తర్వాత వాడు చదువు మానేసినట్టే అవుతుంది. అందుకు ఇదంతా చెప్తున్నది, అనేక జన్మల సంసిద్ధత, అనేక జన్మల సంచిత సంస్కారాల వల్ల మీరు ఈరోజు ఇక్కడ ఈ యోగ విద్య గురించి మాట్లాడుకోగలుగుతున్నాం మనం చాలా స్పష్టంగా. ఏ విధమైనటువంటి కవరింగ్స్ ఇవ్వటం లే మనం, ఏ విధమైనటువంటి దాని మీద ముసుగులు వేయటం లే. ఇది హిందువులకి మాత్రమే అని చెప్పటం లే మనం, ఇది ముస్లింలకి పనికిరాదు అని చెప్పటం లే, ఇది క్రిస్టియన్లకి పనికిరాదు అని చెప్పటం లే మనం. ఏం చెప్తున్నాం, ఒక జన్మలో నువ్వు క్రిస్టియన్గా పుట్టావేమో. నిన్న ఏలూరు నుంచి మాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక పుస్తకం పంపించాడు, రామావధూత బిచ్చమ్మ గారు. వీడు ఆవిడ భాష చెప్తున్నాను నేను, వీడు తన్ని తాను ఏమంటుంది ఆవిడ, వీడు లాంగ్వేజ్ పోయింది. వీడు కిందటి జన్మలో రాజు, మాల వాళ్ళని బాగా ఆశ్రయించుకున్నాడు, ఈ జన్మలో మాలదానిగా పుట్టాను. ఎవడైనా ఎప్పుడైనా ఏ మతంలో అయినా పుట్టేయచ్చు, చాలామంది అలా పుట్టారు. గురు చరిత్రలు కనుక మనం చాలా జాగ్రత్తగా చదివితే ఈ విషయం మనకు బోధపడుతుంది. బట్టలు ఉతుక్కునేటటువంటి ఒకడు కృష్ణానది ఒడ్డున ఒక నవాబుగా పుట్టాడు. పుట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, గురువు దగ్గరికి వచ్చాడు. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను, మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తున్నారు, ఏ దేవుణ్ణి పూజిస్తే ఈ యోగ విద్యకి ఏం అడ్డంకి వచ్చేస్తుందో, రకరకాల అనుమానాలు, రకరకాల బాధలు, ఏ దేవుణ్ణైనా పూజించవచ్చు మీరు. ఏ దేవతనైనా మీరు ఉపాసన చేయొచ్చు. కావాలంటే రోజుకో దేవతని మీరు ఉపాసన చేయొచ్చు. మీకు దమ్ముంటే రామకృష్ణ పరమహంస చేసి చూపించాడు మీకు ఉదాహరణ. ఇంకా ఏం కావాలి మీకు? మూడు రోజులకు ఒకసారి దేవతని మార్చేస్తూ ఉండేవాడు. ఆఖరి కొమ్మెక్కి కూర్చున్నాడు తెలుసా ఎందుకో? ఏ దేవతని ఉపాసన చేస్తున్నప్పుడు? హనుమంతుడిని ఉపాసన చేస్తున్నప్పుడు అసలు ఇంట్లో ఉండలేకపోయాడట. చంగు చంగమనేది చెట్టెక్కి కూర్చున్నట్టు పొగ పెరిగిందిట ఆరంగులో. అంచేత ఏ దేవతని ఉపాసన చేయాలి? అక్కడ దేవతని ఉపాసన చేయటం అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ యోగ విద్య అంటే ఏంటో అర్థం చేసుకోండి. మొదటి విషయం నేను మీకు చెప్పుకొచ్చినది అనేక జన్మల సంసిద్ధత మీకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. మరి అనేక జన్మల సంసిద్ధత మీకు ఈ అవకాశాన్ని అనేక కారణాల్లో కలుపుతున్నది వేరే విషయం. మొట్టమొదట దగ్గరికి వచ్చేది ఏదో భౌతిక కారణంతో వస్తాం, లేకపోతే రాం కదా అసలు. కానీ వచ్చిన తర్వాత ఆ లింక్ని అర్థం చేసుకోలేక, ఆ బంధాన్ని అర్థం చేసుకోలేక అనేక మంది కనీసం 40-50 జన్మలు గురువుతో స్పర్శిస్తుంది పోతుంది. లూజ్ కాంటాక్ట్ ఉన్న అప్పుడు పరిస్థితి ఎప్పుడైనా మీరు చూసారా? కరపట్టి కొడుతూ ఉంటాం. మా ఇంట్లో కూడా కొట్టాము ఒకసారి మేము. అక్కడ లూజ్ కాంటాక్ట్ ఉంది. ఒక గడ్డకర్ర పట్టుకుంటాం, అక్కడే పెట్టేవాళ్ళం గడ్డకర్ర. తప్పని కరెంటు పోయేది, ఫాస్ట్ మనం కొట్టేవాళ్ళం దాన్ని. మా అదృష్టం వెలిగితే వెలిగేది, వెళ్ళకపోతే మళ్ళా బాధేవాళ్ళం, మళ్ళా బాధేవాళ్ళం. అలాగా అనేక జన్మలు గురువుతో సంబంధం వస్తూ ఉంటుంది. ఈసారి పోనిచ్చుకోకండి. ఏ గురువుతో? శ్రీరామ శర్మ ఆచార్యతోనా? మీకేం అర్థం కాలే నేను చెప్పింది. అయితే రామకృష్ణతోనా? కొంప ముంచారు. ఇటు రామకృష్ణ మునిగిపోతాడు, మీరు మునిగిపోతారు. మీ లోపల ఉన్న గురువుతో, ఆ సర్వవ్యాపి, ఆ సర్వవ్యాపిని ఇప్పుడైనా పట్టేసుకోండి మీరు. ఇంకా మీరు బయట ఉన్నటువంటి ఏ గురువుని వెతుక్కోక్కర్లేదు. మీ వయస్సుతో సంబంధం లేదు, మీ ఆరోగ్యంతో సంబంధం లేదు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో సంబంధం లేదు, ఏమీ సంబంధం లే. దాన్ని పట్టేసుకోగలిగితే ఏమవుతుంది? పట్టుకుంటే కరెంట్లో చేపెడితే ఏమవుతుంది? అదే అవుతుంది, షాక్ కొడుతుంది. ఇంచేత షాక్ కొడుతుంది. మనం అల్పజ్ఞులం, గురువు సర్వజ్ఞుడు. ఓ అల్పజ్ఞుడు ఓ సర్వజ్ఞుడు ముందర ఎలా ఉంటాడు? ఆ గురువు యొక్క సర్వజ్ఞత్వాన్ని మీరు ఊహించలేరు. ఓ సిద్ధిసాయి యొక్క సర్వజ్ఞత్వము, ఓ వెంకయ్య స్వామి యొక్క సర్వజ్ఞత్వము మీకు తెలీదు. మీకు సర్వజ్ఞత్వం యొక్క అవగాహన అవుతే ఉంది, కానీ ఎలా ఉంటుందో, నిజంగా సర్వజ్ఞత్వమే వస్తే ఎలా ఉంటుందో మీకు తెలీదు. ఇంకేంటి, సర్వజ్ఞత్వం వస్తే ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. సర్వజ్ఞత్వం వస్తే ఉంటుందని షేక్స్పియర్ కాబోలు చెప్పాడు. రోజ్ ఈజ్ ఎ రోజ్ బికాజ్ ఇట్ ఈజ్ ఎ రోజ్. అద్భుతమైనటువంటి డెఫినేషన్. సర్వజ్ఞుడు ఈజ్ ఎ సర్వజ్ఞుడు బికాజ్ ఈజ్ సర్వజ్ఞుడు. ఇంకో విధంగా మీరు దాన్ని నిర్వచించలేరు. అది అందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ. ఇంకేం చేయలేరు మీరు, చేతులు ఎత్తేయటమే. ఆ సర్వజ్ఞత్వం యొక్క అనుభూతి మీలో ప్రతి ఒక్కరికి ఈ క్షణంలోనే రావచ్చు. వస్తే సర్వజ్ఞత్వం వస్తుందంటే యూ విల్ బి ఆల్ నోయింగ్. ఇంకా దానికి మధ్యన స్టేజెస్ ఏమైనా ఉంటాయా మాస్టరు? ఏం స్టేజెస్ ఏముందో, వస్తుంది అది మీకు తెలుస్తుంది. వచ్చిందా లేదా నన్ను అడగక్కర్లేదు మాస్టరు. నేను సాధనలో సర్వజ్ఞత్వం వచ్చిందా, సర్వజ్ఞత్వం వచ్చిందా అని అడగటంలోనే తెలిసిపోయింది సర్వజ్ఞత్వము రాలేదు అని. ఎలాంటి సర్వజ్ఞత్వం వస్తుంది? ఇందాక నేను మీకు చెప్పాను, నేను నీళ్ల కావిడి మోసేవాడికి ఎక్కడో మధ్యప్రదేశ్లో ఇన్స్టలేషన్, నాగ్పూర్ దగ్గర ఇన్స్టలేషన్ అవుతున్నటువంటి ఆ హ్యూజ్ మెషినరీలో ఒక నట్టు ఊడిపోయి పడిపోవటం వల్ల ఆగిపోయింది అని చెప్పగలిగాడు. ఇంకోడు అమెరికాలో, ఇండియాలో కదా, ఇంకోడు అమెరికాలో ఎడ్గార్ కేసీ అని 5వ క్లాస్ చదువుతో మానేశాడు గ్రామర్ స్కూల్లో. ఫోటోగ్రఫీ వృత్తి, బైబుల్ మాత్రమే చదువుతూ ఉండేవాడు, ఇంకేం లేదు అతను. మాకు అతనికి ఉన్న ధార్మిక ప్రవృత్తి ఏంటంటే బైబుల్ చదువుతూ ఉండేవాడు అంతే. బైబుల్ హిందూ చదవాలి అంటే ఆ దేశంలో పుట్టాడు కనుక నేను బైబుల్ చదువుతున్నాను. హెన్రీ ఫోర్డ్ కూతురు, 3 ఏళ్ల పాప, సడన్గా పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఈ మధ్యకాలంలో జరిగింది 1940స్లో. హెన్రీ ఫోర్డ్ మనవరాలే, కొరవే ఉంది. డాక్టర్లకి కొలవలేదు, అందులో అమెరికా లేదు, తిప్పారు దేశం అంతా, అంతా చూశారు. అప్పుడు గుర్తొచ్చాడు ఎడ్గర్ కేసీ వాళ్ళకి. ఎన్నో క్లాస్ చదువుకున్నాడు? 5వ క్లాసు. వృత్తి ఏంటి? ఫోటోగ్రఫీ. అప్పుడు ఫోటోగ్రఫీ, ఇప్పుడులా కలర్ ల్యాబ్స్ అవి ఏం లేవు, అప్పుడు ఫోటోగ్రఫీ వృత్తి. సరే, అతని దగ్గరికి వెళ్ళారు. తప్పక ఏమీ చేయక్కర్లేదయా, ఏదో టెక్నికల్ వర్డ్ చెప్పాడు, ఇక్కడ ఏదో ఉంటుంది, ఆ పన్ను పీకేయండి చాలు అన్నాడు. పన్ను పీకితే ఏమవుతుంది అని అడిగారు. ఏమవుతుందండి? పాప నడుస్తుంది అన్నాడు. డాక్టర్ల దగ్గరికి చెప్తే ఎవడు చెప్పాడు? ఎడ్గర్ కేసీ. అలాంటి డాక్టర్ పేరు మేము వినలేదే. అసలు ఆడు డాక్టర్ కాదయ్య ఆవిడు. ఎవడు? వాడు ఫోటోగ్రాఫర్. వాడు చెప్తే మీరు వింటారండి పిచ్చివాళ్ళు, మాకు ఇంకా మీరు ఇవ్వాల్సిన డబ్బు పూర్తిగా ఇవ్వలేదు బిల్సు, మీరు ఎంత కోటిచ్చాడైనా మాకు డౌటే, ఇంకా మీ దగ్గర చాలా డబ్బు గుంజాలి, మీరు అప్పుడే అలా పన్ను పీకిస్తే ఎట్టా అన్నాడు. నాకు తెలియదు అలా అన్నారో లేదో, అలా అనుకుంటారు అనుకుంటున్నాను నేను. కానీ తల్లి క్షోభ భరించలేక, కోడికి ఇష్టం లేట, కానీ తల్లికి నమ్మకం. మదర్లీ ఇన్స్టింక్ట్ ఇస్ మచ్ బెటర్. పదవులు ఉన్నాయి కదా, ఆ లోపల ఉన్నటువంటి ఆ సర్వజ్ఞత్వంలో తేడా లేదు. కానీ ఆ సర్వజ్ఞత్వం యొక్క ఎక్స్టర్నలైజేషన్, బాహ్య అభివ్యక్తీకరణ రకరకాలుగా జరుగుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఈ సర్వజ్ఞత్వం రావాలి అంటే అనేక జన్మల నుంచి మీరు దానికి ప్రిపేర్ అయి ఉన్నారు. ప్రిపేర్ అయి ఉండకపోతే ఈ కాలంలో, ఈ టైంలో ఇక్కడ మనం ఉండము. మెడికల్ కాలేజీలో మీరు చదువుతున్నారు అంటేనే అర్థం ఏంటి అంటే మీరు డాక్టర్లు అవుతారని. కాకపోతే మీకు మెడికల్ కాలేజీలో సీటు రాదు, కూర్చొనివ్వరు, కూర్చున్నా మీకు అర్థం కాదు, అంతే కదా. ఇది నేను చెప్తున్నటువంటి విషయాలలో ఎక్కడో ఏదో సుదీర్ఘమైనటువంటి ప్రతిధ్వని ఈకో తెలిసినట్టు ఉందే, ఇదేదో మనం చేశామే అనిపించటంలే మీకు. ఆ అనిపించటమే మీ అర్హతను చూపిస్తూ ఉంటే నీకు సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత వైపు తీసుకెళ్లేటటువంటి విధానాలు నేర్పబడుతున్నప్పుడు అది తప్ప మిగతావన్నీ కావాలి అనుకున్న వాళ్ళని ఏమంటాం మనం? మూర్ఖులు అంటారు మాస్టారు. వాళ్ళని అనకండి, మిమ్మల్ని మీరు అనుకోండి. మళ్ళా నిన్న చెప్పాను నేను, ఇవాళ చెప్తున్నాను, ఎదుట వాడి గురించి కాదు ఇది. మీరు చెప్పుకోవాల్సింది అయితే మా నాన్నగారికి చెప్పేస్తాను, మా అమ్మగారికి చెప్పేస్తాను, మా ఇంట్లో కోడలికి చెప్పేస్తాను, మా ఇంట్లో పిల్లలకి చెప్పేస్తాను. వద్దు, ఎవరి కర్మానుసారము దానికి తగినటువంటి విత్తనాలు అంకురిస్తాయో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. మరి మా విత్తనాలు మొలకెత్తాయా మొలకెత్తవా? చాలా సహజమైనటువంటి ప్రశ్న. మీరు సాధన చేసే ఇంట్రెస్ట్ తెచ్చుకుని గంటలు గంటలు సాధన చేయగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా మొలకెత్తుతుంది. నేను ఎప్పుడు మా స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను, ఫస్ట్ క్లాస్ రాలేదంటే తప్పు మీది, ర్యాంక్ రాలేదంటే మీ తప్పు కాదు, అది ఇట్ ఈస్ ఎ కంపారిటివ్. కానీ మోర్ దాన్ 60% మార్కులు తెచ్చుకోలేకపోవటం కేవలం మీ తప్పే. అది రాసిన వాడికి 60% లెవెల్లో రాసిన వాడికి అంతకంటే తక్కువ మార్కులు ఏ లెక్చరర్ వేయడు, అసంభవం అది. ఇది యోగ విద్యలో కూడా నేను చెప్పేది అదే. ఆ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత ఖచ్చితంగా మీ సొత్తే, అందులో డౌట్ ఏం లేదు. కానీ అది మీ సొత్తు అవటానికి టైం పడుతుంది. 12 ఏళ్ల పాటు నేను నా గురువును మాత్రమే చూస్తూ కూర్చున్నాను అన్నాడు సిద్ధిసాయి. చచ్చి ఉంటాడు ఆ గురువు నిజంగా ఈయన ఎదురుకుండా కూర్చొని చూస్తూ ఉంటే. వాడు భోంచేనివుడు, స్నానం చేయనివుడు, బయటకు వెళ్ళటానికి వీల్లేదు, ఇక్కడికి రావటానికి వీల్లేదు, వాడు ఏం పనులు చేస్తాడు ఎదురుకుండా శిష్యుడు కూర్చుని మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉంటే. అలా చేశాడు సిద్ధిసాయి అని అనుకుంటున్నారా మీరు? నిజంగా నేను చెప్తున్న గురువుని మీరు కూడా అలాగే చూడొచ్చు. 12 ఏళ్ళం కర్మ నిరంతరము ఈ క్షణం నుంచి ఇంకంతే మానవ శరీరధారిగా మీరు ఉన్నంత వరకు చూస్తూ ఉండొచ్చు. లోపల ఉన్న గురువుని చూడటానికి అభ్యంతరం ఉంది, అంతర్ముఖం. నీవు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను, ఆయన వైపు ఎక్కడ చూస్తాం మనం? పిల్లలు చూసారా పూజ పూర్తి అయిందా లేదా అని చూస్తూ ఉంటారు సరిలాగా. ఎందుకు?
మనం కూడా అదే, ఈ ప్రసాదం ఇస్తాడా, ఈ బ్లెస్సింగ్స్ ఇస్తాడా, ఆ వరదానం ఇస్తాడా తప్ప సిద్ధి సాయి ఎవడికి కావాలి? అక్కలే భక్తులు అంట మనం. ఏ యోగ సాధన చేస్తాం మనం? బయటపడండి ఆ ఉచ్చులోంచి. ఎందుకంటే ఈ కోరికల వలయాలు ఎప్పుడూ పూర్తి కావు, మీ బాధ్యతలు ఎప్పుడూ పూర్తి కావు. ఇది కాదు ఇంకోటి వస్తుంది, దానికేందో చేసేవాళ్ళకి ఎప్పుడు ఆ పనులు అప్పచెప్తూనే ఉంటారు. మీ వ్యక్తిగతమైనటువంటి బాధ్యత ఈ జీవిత కాలంలో ఎంత ఉందో అంతే చేయండి, అంతకంటే ఎక్కువ చేయకండి. బాధ్యత అన్నాను నేను, మనం బాధ్యతలు చెయ్యము, పని ఎగ్గొట్టే వచ్చేస్తాం. మనం అనుకుంటాం మనం చాలా పనులు చేస్తున్నామని, మనం చేసేది ఏది బాధ్యతగా చెయ్యం. నేను నిన్న ఉదాహరణ ఇచ్చాను పరమాచార్య బంగారు గొలుసు కదా, బాధ్యత అంటే ఏంటో అలా చేయండి. బాధ్యత రిపీటెడ్గా మొట్టమొదట మీరు మీ జీవితాల్లో నేర్చుకోవాల్సిందని, మీ కుటుంబంలో భర్తగా తండ్రిగా రకరకాల రోల్స్ ఉన్నాయిగా, చెల్లెలుగా స్నేహితులుగా ఎన్ని రకాల రోల్స్ ఉంటే అన్ని రకాల చేయి పెట్టద్దాం అక్కడ, అన్ని రకాలైనటువంటి రోల్స్ కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి. ఏ రోల్స్? నువ్వే నాకు నిజమైన స్నేహితుడు అవుతే నేను చెప్పినట్టు వింటా ఉంటే వినబాకండి, ఇది ట్రాప్ అది. మీరు ఆ మాట అనొచ్చు, అవుతే నువ్వు నా నిజమైన స్నేహితుడు అవుతే నేను చెప్పినట్టు వినొచ్చు, ఇంకంత ఎక్కడుంది? అలాంటి పిచ్చి పిచ్చి లాజిక్లు కాదు, వివేకము ఉపయోగించండి, వివేకానుసారము చేయండి. ఎంత చేయాలో అంత చేయండి. మీ మీద ఆధారపడేటట్టు చేయకండి మనుషుల్ని. 99% మీరు బాధ్యతగా జీవించగలిగితే అసలు మీ అవసరం రాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్తున్న ఈ మాటల్ని, మళ్ళీ మళ్ళీ నెమరేసుకోండి. మహావీరుడు పెళ్లి చేసుకోలేదు, వాళ్ళన్న రాజు యువరాజు, ఇప్పుడు ఇంకా వాళ్ళ తండ్రి బతికి ఉన్నాడు. వదిన వచ్చింది, వదినకి అమితమైనటువంటి ఆపేక్ష మహావీరుడంటే, ఇప్పుడు వర్ధమానుడు అని పేరు అతనికి, పిచ్చి ఆపేక్ష అనమాట. అసలు సొంత కొడుకును కూడా అంత ప్రేమగా చూసుకునేది కాదేమో. ఒకరోజు పొద్దున్నే లేచాడు, అప్పటికి 24-25 ఏళ్ళు వచ్చి ఉన్నాయి అతనికి. ఒకరోజు పొద్దున్నే లేచి, వదిన నేను వెళ్ళిపోతున్నాను, కంగు తింది ఆవిడ. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రాజమహల్లో ఉండాలనిపించడం లేదు నాకు, ఐఎమ్ గోయింగ్ పొద్దున. ఆయన నేనున్నా కదా, బయటకు వెళ్ళి అడవిలో ఏం జీవిస్తావు నువ్వు, నీకేం కావాలంటే అది నేను చేసి పెడతాను కదా, నేను నిన్నేం డిస్టర్బ్ చేయను, సరే ఉంటానన్నాడు. దాని తర్వాత తను ఇల్లు విడిచి వెళ్తాను అల్లే, కానీ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ వదినే అంది, నాయన నువ్వు ఇల్లు విడిచి వెళ్ళుకో అని. వాడు ఉన్నా లేనట్టే తయారైపోయాడు, పని చెప్తే చేసేవాడు, తనకు బాధ్యతగా ఉన్నటువంటి పనులు చేసేవాడు, ఎవరు చెప్పాల్సిన పనులే. ఒకవేళ అతని ద్వారా మాత్రమే అయ్యేటటువంటి పనులు ఏవైనా ఉంటే చేసేవాట, తర్వాత ఊరుకునేవాడు. ఓ మిషన్ ఉన్నట్టు అనమాట, ఓ స్కూటర్ ఉన్నట్టు. అలా అవ్వండి బాధ్యతగా. ఉదాహరణ అర్థమైంది కదా, ఉపయోగపడండి మీరు, కానీ మోహంతో కాదు. ఓ స్కూటర్ ఉపయోగపడ్డట్టు, ఓ పెన్ను ఉపయోగపడ్డట్టు ఉపయోగపడండి మీ కుటుంబ సభ్యులకి, ఏం పర్వాలేదు. అరిగిపోండి, గంధం అరిగిపోయినట్టు ఏమీ పర్వాలేదు. ఇందువల్ల నేను ఆ మాట చెప్తున్నాను, నేను జన్మల గురించి ఎలాగే చెప్పానో అనేక జన్మ సంసిద్ధం, జన్మల యొక్క కర్మల ప్రభావం కూడా మన శరీరాల మీద ఉంటుంది. కర్మబంధం తీరిపోయాక మీరు ఎంత అతుక్కుందామన్నా అతుక్కోలేరు, తీరకుండా మీరు వెళ్ళిపోదామన్నా వెళ్ళిపోలేరు. చేత ఆ పిచ్చి భ్రమలు మానేసుకోండి. నిరంతరము నేను మీకు ఈ క్యాంప్లో ఇదే అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తున్నా, కానీ చాలా కష్టం. ఏది బాధ్యత, ఏది మోహము, చాలా కష్టం చెప్పడం. ఇక్కడ కూర్చుని ప్లాట్ఫామ్ మీద ఇంతే అనొచ్చు, నిజంగా ఇరుక్కున్నప్పుడు తెలుస్తుంది చెయ్యాలా చెయ్యక్కర్లేదా. కష్టమే, బై ప్రాక్టీస్. నేను చెప్పాను కదా, నేను కూడా మైసూర్ పాక్ చేశానని, మళ్ళా చేయలే, కానీ చేయగలిగేవాళ్ళు అవలీలగా మైసూర్ పాక్ చేసేస్తారు, అది తినబుల్ మైసూర్ పాక్. నేను చేసింది బొగ్గు మైసూర్ పాక్. అలాగే ఒక్కొక్కసారి మామలాపురంలోనే చేశాను నేను మైసూర్ పాక్ ఒకసారి. అంచేత మనకి తెలియకపోవచ్చు ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడకపోయి ఎక్కువ కష్టపడిపోండి. చాలా మంది అడుగుతారు మరి ఆరోగ్యం బాగుండకపోతే ఏం చేయాలి మాస్టారు, ఈ సాధన ఎలా చేస్తాం మాస్టారు. ఇన్నాళ్ళు నేను చెప్పింది మీకు ఏమీ అర్థం కాలేదన్నమాట. ఏం చెప్పాను, యోగము సాధన కాదు, ఇట్ ఈస్ ఎ మెంటల్ స్టేట్, అదొక మానసిక స్థితి. నిద్ర ఎలాగవుతే ఒక మానసిక స్థితి, డాక్టర్ ఏ విధంగా అవుతే ఒక మానసిక స్థితిలో జీవిస్తాడు, ఓ బయాలజిస్ట్ ఏ విధంగా అవుతే ఒక మానసిక స్థితిలో జీవిస్తాడు, ఓ ఇంజనీర్ ఒక మానసిక స్థితిలో జీవిస్తాడు. అర్థమైంది కదా మానసిక స్థితి అంటే ఏంటో. ఆ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా వాడికి పేషెంటే చూస్తాడు. కెమిస్ట్ దగ్గరికి ఎక్కడ వాడు కెమిస్ట్రీ కనిపిస్తూ ఉంటాడు. ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి వాడికి ఆర్టిస్ట్ దాని గురించి ఆలోచిస్తాడు. అదొక మానసిక స్థితి తప్ప ఆర్టిస్ట్ ఇంటి దగ్గర వేరుగాను ఆర్ట్ స్టూడియోలో వేరుగాను ఉండడు. ఆర్ట్ స్టూడియోలో ఆ ఆర్ట్ని ఉపయోగించుకుంటాడు, ఇంటి దగ్గర దాన్ని ఉపయోగించుకోకపోవచ్చు వాడు, అది వేరే విషయం అది. కానీ ఆర్టిస్ట్రీ ఉందే అది మాత్రం మారదు. యోగ్యత్వము ఆ మెంటల్ స్టేట్, ఆ స్టేట్కి మీరు ఎదగండి, నిరంతరం ఎదగండి. యుద్ధం చేస్తూ కూడా ఆ స్థితిలో ఉండొచ్చు అని శ్రీకృష్ణుడు చెప్తాడు కదా. యుద్ధం చేస్తూ ఆ స్థితిలో ఉంటే అసలు మీకు ఏం కష్టాలు ఉన్నాయని, మీకేం బాధలు ఉన్నాయని, మీ బాధలు ఏదో పెద్ద బాధలు అంటారు. అర్జునుడికి వచ్చినటువంటి బాధల ముందు మీకు వచ్చిన బాధలు అసలు ఏమీ కాదు. ప్రహ్లాదుడికి వచ్చిన బాధల ముందు మీకు వచ్చే బాధలు ఏమీ కావు. అసలు బాధపడిపోతున్నాం అంటారు. ఎందుకు అంటే తప్పించుకోవటాన ఈ బాధే లేకపోతేనా. వెంకయ్య స్వామిని ఎప్పుడో మించిపోతుంది. వెంకయ్య స్వామికి బాధలు ఉండేవి, చావుగొట్టి చెవులు మూసేవారు చాలా మంది చాలా రకాలుగా. నాలిక కూడా చాలాసార్లు వాత పెట్టారు ఆయనకి బంగారు ఉంగరంతో. చదవండి ఆయన చరిత్రలో. సత్యసాయికి మర్దన చేయించారు గుండె చేయించి. చేత వాళ్ళకి పడే కష్టాలు వాళ్ళకే వచ్చాయి, వాళ్ళేం పెద్ద సుఖంగా యోగులేం అయిపోలే. కానీ కండిషన్ ఏంటి, మీరు నిరంతరము కూడా కళ్ళు మూసుకుని ఇక్కడ ఉన్నప్పుడు ఆ సర్వజ్ఞుడు సర్వవ్యాపి సర్వసమర్థుడు అయినటువంటి చేతనత్వంతో టచ్లో ఉన్నాను. ట్రై చేయండి, ఇట్ ఈజ్ అన్ ఎఫర్ట్, సైకలాజికల్ ఎఫర్ట్. ఓ ప్రాబ్లం వస్తుంది సైన్స్లో మ్యాథమెటిక్స్లో ముఖ్యంగా, తెలియదు ఏం చేయాలో, అప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడు, మళ్ళీ చదువుతాడు ఆ ప్రాబ్లమ్ని, మళ్ళీ చదువుతాడు, మళ్ళీ చదువుతాడు, 10వ సారో 15వ సారో 20వ సారో సొల్యూషన్ వస్తుంది. రిపిటిషన్. ఆ మానసిక స్థితి ఇంకా రాలేదే. అసలు ఆ ఆవేదనే కనుక తెచ్చుకుంటే ఈ 3 రోజుల్లోనే అయిపోతుందేమో. మీకు కొంచెం ఆవేదన మీరు తెచ్చుకుంటే ఈ 3 రోజుల్లోనే మిగతా అన్ని కోరికలు గుర్తొస్తాయి. ఏం చెప్పింది, అందుకే మూటలు మూటలు ఉన్నాయి, కొండలు కొండలు ఉన్నాయి, నేను ఇవ్వటానికి వచ్చాం, ఒక్కడు అలాటం లేదని ఏడుస్తూ చచ్చాడు వెంకయ్య. స్మత్తుగా మీ సిద్ధక్షేత్రాన్ని ఓపెన్ చేస్తున్నప్పుడు నేను చదివి వినిపించాను నేను మీకు ఆ మాటలు. ఒక్కడు అడగలే, నేను మీకు చెప్పాను కూడా ఒక హింట్, ఒక్క ఋషే అంత గొప్పవాడవుతే 101 మంది ఋషి ప్రణాళికను తనలో తాను దింపుకుని ఈ ప్రపంచంలో 1984 సంవత్సరం వరకు మన మధ్య తిరిగిన వ్యక్తికి యోగ భూమి అయినటువంటి భారతీయులు ఇచ్చినటువంటి అతి గొప్ప బిరుదు ఏంటి అంటే పిచ్చి వెంకయ్య. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది మా పక్కనే ఉండేవాడు సార్, ఇంత గొప్పవాడని మాకు తెలియదు. అలా తెలుస్తుంది మీకు అవసరం అవుతాయిగా. వాళ్ళ సాధన కానీ వాళ్ళు జీవించిన విధానం కానీ మనం గమనించాం, ఎవడో పిచ్చివాడు అలాగే వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికే ఆయన జీవించున్నాడు. ఇంచేత సర్వవ్యాపి కనుక ఆ స్థితికి వెళ్ళిపోయాడు. మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఇక్కడ కాంటాక్ట్ చేయండి. మెథడ్ చెప్పాను నేను మీకు, ఏమీ చేయకుండా ఉండటమే మెథడ్. సైలెన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ సైలెన్స్ని ఎన్నాళ్ళని భవబంధాల్లో ఇరుక్కుంటారు, ఎన్నాళ్ళని ఇలాగే ఉంటాయి. ఇది కాబట్టి ఇంకోటి మీకున్న బంధాలే క్లింటన్కి ఉన్నాయి, వాజ్పేయికి ఇంతకంటే పెద్ద తలనొప్పులు ఉన్నాయి. పాపం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, పాపం ఆయనకి తెలియదు ఎప్పుడు ఏ రాజనీతి నిలబడుతుందో, ఏ విజయలలిత గారు ఏం చేస్తారో పాపం ఆయనకు తెలియదు, లేకపోతే మమతా బెనర్జీ గారు ఏదో చేసేస్తారు. చస్తున్నాడు పాపం అక్కడ ప్రైమ్ మినిస్టర్గా. మనం చాలా సుఖంగా ఉన్నాం, ఎందుకు చెప్పా ఇది, నిజమే బాధలు ఉంటాయి, ఈ బాధ కాదు ఇంకో బాధ ఉంటుంది. నాకు ఉత్తరం రాస్తూ ఉంటారు చాలామంది, ఉద్యోగం కావాలి మాస్టారు అని. సరే ఉద్యోగం వాళ్ళ అదృష్టంలో వచ్చింది, నా వల్లే రాలే. 7800 రూపాయల జీతం అతనికి. మొన్న ఉత్తరం రాసేది, నేను ఉద్యోగం చేయలేకుండా ఉన్నాను, ఇంకో మంచి ఉద్యోగం కావాలిరా. మీ ఉద్దేశం ఏంటి, ఆ మంచి ఉద్యోగం చేయగలడా? చేయగలిగితే ఏ ఉద్యోగం అయినా చేయగలడు, లేకపోతే ఏ ఉద్యోగం చేయలేడు. ఇంచేత ఎదుటవాడు నన్ను కించపరుస్తున్నాడు, అది అతని బాధ. ఎదుటవాడు కించపరచటమే కదా ఉద్యోగం అంటే. ఇంకోటి కింద నువ్వు ఉద్యోగం చేరావంటే అర్థం ఏంటి? యు హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ ఫ్యాక్ట్. ఇందుకే ఉదాహరణ ఇస్తున్నాను, నిత్య జీవితంలో మనం చేసే తప్పులు అవి. నీకున్నటువంటి బాధ అసలు బాధే కాదు. నువ్వు 2 కోట్ల తినగలవు, కట్టుకోవటానికి బట్టలున్నాయి, ఉండటానికి నీడు ఉంది, ఇంకా 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 ఇంకాకి ఇంకన్ సివిలైజేషన్ అనేది ఎప్పుడో ఈజిప్షియన్ కంటే ముందు ఉండేట, వాళ్ళు రావాలేమో. వద్దు, ఎక్కడో అక్కడ ఆగండి, కాపేయండి, చాలు అది, ఇంతే ఉంటే అంతే ఉండదు, ఆగి. కానీ ఏం చెప్పా, ఆపండి అంటే బాధ్యతలు ఎగదోశారు అనుకోండి. మీరు ఎగ్గొట్టి ఇక్కడ కూర్చుంటాం మాస్టర్, ఎంత హాయిగా ఉందో ఇక్కడ అందరూ అనుకోండి, నాకు తోటి ఉక్కగా ఉంది ఇక్కడ, అంతేత హాయిగా ఉందని అనలేరు మీరు. ఒకవేళ బై ఛాన్స్ అన్నా కుదరదు, ప్రకృతి ఒప్పుకోదు. బాధ్యతని కావాలంటే పోస్ట్ పోన్ చేయండి, 3 రోజులకో 4 రోజులకో. సీఎల్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, నేచర్ ఇస్తుంది సీఎల్. మెడికల్ లీవ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, నేచర్ మాత్రం ఏం చేస్తుంది. అంచేత ఏ వంకతో అయినా ఇక్కడ కొన్నాళ్ళు వచ్చి ఉండొచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు, మౌనంగా ఇక్కడ ఉండదలుచుకుంటే మాత్రం మౌనంగా. నాతో కూడా మాట్లాడవచ్చు కదా, మాస్టర్ ఉన్నారు, మాట్లాడొద్దు. నేను మాట్లాడడం మానేశారు చాలా మందితో. ఏం చెప్తున్నాను, ఒకవేళ మీరు నాతో మాట్లాడాలంటే కరెక్ట్గా 6 గంటలకి రండి, 6 నుంచి 6:30కే మాట్లాడతాను. ఆ తర్వాత మాట్లాడను, మాట్లాడకపోయినా మాట్లాడాను అనిపించవచ్చు మీకు, దాన్ని మాత్రం భ్రమ అనుకోకండి. ఆ స్థితి రావాలనే నా కోరిక, కానీ ఆ స్థితి రావాలి అంటే నేను సీరియస్ అవ్వాలి. ఇచ్చంటే ఇక్కడ చాలామంది నాతో పాటు చాలా క్యాంపులకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చాలామందిని ప్రతి క్యాంపుతోనూ ఒక చిన్న కోరిక కోరేవాడిని, పెద్ద కోరిక అసలు ఎప్పుడూ నేను కోరలేను. మౌనంగా ఉండండి సార్ అనేవాడిని. 18 ఏళ్ళు, ప్రతి సంవత్సరం 3-4 క్యాంపులు ఉండేవి ఆల్మోస్ట్. ఈ మధ్యకాలంలో 2-3 ఏళ్ళ బట్టి కొంచెం అడ్డదిడ్డం అవుతుంది క్యాంపులు, అయినా జరుగుతున్నాయి క్యాంపులు. ఏవోటి ఈ అన్ని క్యాంపుల్లోనూ నేను ఒకటే కోరుకునేది ఏంటి అంటే, మీరు మౌనంగా ఉండండి, ప్రేమగా ఉండండి. వాడు నన్ను ప్రేమగా చూస్తే కదా సార్, వాడు చూస్తే ఇంక నువ్వు చూసేది ఏముంది, కుదరలే. అది 2000 వచ్చేసింది, మన కోసం కాలం ఆగదు కదా. మరి కాలం ఆగినప్పుడు నాకు ఆ కాలం యొక్క విలువ తెలిసినప్పుడు నేను కూడా మీలాగే కాలాన్ని వేస్ట్ చేస్తూ ఉంటే ఇంకా తేడా ఏముంది నాకు తెలిసిన వాడికి తెలియని వాడికి. ఇంకా మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ కూడా, నాతో మాట్లాడదలుచుకుంటే కమ్ ఎగ్జాక్ట్లీ అట్ 6 వచ్చారు అని తెలిస్తే బయటకు వస్తాను నేను. లేకపోతే నేను, మీరు బయటకు రాలేదు సార్ మేము వచ్చామంటే నా తప్పు కాదు అది. మీరు 6 గంటలకు వచ్చి ఉంటే నాకు లోపలికి తెలిసి ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు చెప్పడానికి, దట్ 1/2 అవర్ ఇస్ ఎనఫ్. మీరు నాతో ఏదైనా చెప్పదలుచుకుంటే, లేదు నేను మీకు 6 గురువుల్ని పరిచయం చేశాను, డైరెక్ట్ లింక్ ఉంది మీతో వాళ్ళకి, నాతో ఎవరితో సంబంధం ఉందో వాళ్ళల్లో ప్రతి ఒక్కడికి కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి గురువులతో డైరెక్ట్ లింక్ ఉంది, అనేక జన్మల లింక్ అది. సివివి బ్లావెట్స్కి, లహరి మహాశయ, యోగానంద, రామకృష్ణ పరమహంస, శారదామాత, షిర్ది సాయి, సత్యసాయి, అరవిందో, మదర్, శ్రీరామ శర్మ ఆచార్య, భగవతీ దేవి, వీళ్ళల్లో ఎవరినైనా అడగండి మీ కోరికలు తీరిపోతాయి. ఇక్కడ కనీసం యోగ సాధకులు రండి, ఇక్కడ కూడా అదే ఆవా, అంతెక్కడ. మీకు ఆ తేడా అర్థం అవటంలే, నేను మిమ్మల్ని అడగొద్దంటలే. నన్నే అడగాలి అని ఏం లేదు. మీరు మీరు ఎవరిని అడిగినా నన్ను అడిగినట్టే అని చెప్తున్నా డైరెక్ట్గా. చేయగలిగితే నేనైనా చేయగలుగుతాను, వాళ్ళైనా చేయగలుగుతారు. చేయలేకపోతే గ్యారంటీగా నేను చేయలేను, వాళ్ళు చేయలేరు, కర్మ బట్టి ఉంటుంది. కానీ ఆస్క్ అండ్ ఇట్ షెల్ బి గివెన్. అడగటం మానాల్సిన పనిలే, కోరుకోవటం మానాల్సిన పనిలే. బాధగా ఉంది అని చెప్పాల్సిన మానాల్సిన పని ఏమీ లేదు, చెప్పండి. కానీ అదే ముఖ్యము జీవితంలో, అది లేకపోతే నేను బతకలేను అనేటటువంటి జాడ్యం ఉందే, అది వదులుకోండి. నేను చెప్పాను కదా, చెప్పులు కుట్టేవాడు యోగే, జనక మహారాజు యోగే. ఈ మధ్యలో అనేక స్థితులలో వ్యక్తులు ఉండొచ్చు, అందరూ యోగులు కావచ్చు. యోగులు కాదల్సిన వాళ్ళ కోసం నేను ఇక్కడ తాపత్రయపడుతూ ఉంటే ఆ వాతావరణాన్ని మాత్రం దయచేసి డిస్టర్బ్ చేయకండి. మిగతా వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. కానీ వాళ్ళు అక్కడ పని పూర్తి అయిపోగానే బయటకు వెళ్ళిపోవాలి. చేయదలుచుకున్న పని ఉంది, క్లీన్ చేయాల్సిన పని ఉంది, చాలా పనులు ఉన్నాయి. ఎక్కడా ఒక బూజు లేకుండా చూడండి అని చెప్తాను నేను. అలాంటి వాటికి రండి, బూజు దులిపేయండి. మీ బూజు కూడా దాంతో పోతుంది, అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. కానీ బూజు దులపటం అని ఓ 3 గంటలు అక్కడ కూర్చున్నారు అనుకోండి, అది పద్ధతి కాదు. మీరు అది అర్థం చేసుకోండి, అది ఎంత పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోగం జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడే ఏమీ మీకు అర్థం కావాలి, దాని సూచనలు మీకు అర్థం అవుతూ ఉండొచ్చు చాలా మందికి. ఇంకేంటే, మీరు చాలా సంవత్సరాలు బట్టి నాతో ఉన్నారు, ఇక్కడ కొత్త మహాలే కనిపించడం లేదు నాకు. ఒకళ్ళిద్దరు కొత్త మహాలు ఉన్నా వాళ్ళు కొత్త వాళ్ళు ఏం కాదు, పాత వాళ్ళే కొత్త శరీరాల్లో వచ్చారంతే. ఆ శరీరం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది నా భాషకి, అంతకంటే ఇంకేం కాదు. ఇది అర్థం చేసుకోండి, చాలా సీరియస్గా ఉండండి. మీకు తెలీదు ఈ 1.5 సంవత్సరాల్లో ఏ మ్యాజిక్ జరగబోతున్నాయో ప్రకృతిలో, దాంట్లో మీకు ఏ విధమైనటువంటి రోల్ ఉంటుందో కూడా తెలీదు. నాకు తెలీదు, ఏం తెలుసు, కొత్తగా యూనివర్సిటీ పెడుతున్నప్పుడు ఎవరు హెడ్గా వస్తాడో, ఎవడు ఏ ఎంప్లాయీగా వస్తాడో, క్లర్క్ దగ్గర నుంచి, వాచ్మెన్ దగ్గర నుంచి, గార్డెనర్ దగ్గర నుంచి, అన్నీ ఓపెనే. ఋషులకి వీళ్ళందరూ కావాలి. కానీ వీళ్ళందరూ కావాలి అంటే దానికి తగినటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ తయారు కానివ్వండి. ఇక్కడ అంటే ఇక్కడ మాత్రమేనా, మన ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చెప్పండి వాళ్ళకి, ఇక్కడ నుంచి నేర్చుకుని వెళ్ళండి. ఇప్పుడైనా సీరియస్ అవ్వండి. స్వస్తి, మౌనంలోకి వెళ్ళిపోండి, కళ్ళు మూసుకుని.